ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, ఈశ్వరుడు జ్యోతి స్తంభం రూపంలో అరుణాచలంలో వెలిసినటువంటి రోజు. జ్యోతి స్తంభం రూపంలో అంటే బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, నేను గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు, మన ఇద్దరిలో ఎవరు గొప్పవారు అనే వివాదము చెలరేగినప్పుడు, వారి వివాదాన్ని తొలగించటానికి సర్వేశ్వరుడు అక్కడ అరుణాచలంలో ఈ రోజున జ్యోతి స్తంభము రూపంలో వెలిశాడు. పంచభూత క్షేత్రాల్లో అరుణాచలం ఒకటి, దాన్ని అగ్నిక్షేత్రము అని పిలుస్తారు. జ్యోతి స్తంభం రూపంలో ఈశ్వరుడు దర్శనమిచ్చి నా ఆది అంతము ఎవరైతే ముందు చూసి వస్తారో మీ ఇద్దరిలోనే వారు గొప్పవారు, వారు అధికులు అని ఈశ్వరుడు చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి జ్యోతి యొక్క ఆ జ్యోతి స్తంభం యొక్క చివరి భాగం దర్శించడానికి వెళతాడు. విష్ణువుడు వరాహ రూపం ధరించి ఆ జ్యోతి స్తంభం యొక్క మొదలుకి ఆదిని చూడటానికి బయలుదేరతాడు. ఇద్దరిలో ఎవరు దర్శనం చేసి ముందుస్తే వారు అధికులని, కానీ చివరికి విష్ణుదేవుడు వరాహ రూపం ధరించి ఆ జ్యోతి స్తంభం యొక్క మొదలు చూడలేక మళ్ళీ ఈశ్వరుడి దగ్గరికి వచ్చి నేను మొదలు నాకు కనిపించడం లేదు, ఆదిని నేను దర్శించలేకపోయాను అని తన వాటమని అంగీకరిస్తాడు. బ్రహ్మదేవుడు ఆ జ్యోతి స్తంభం యొక్క చివరకు చాలా దూరం వెళ్ళాడు, చివర కనిపించడం లేదు ఆయనకి. మొగల రేకు ఇటువంటిది ఏదో వస్తాంటే కామధేనువు వాళ్ళిద్దరిని రుజువులు వేసుకుని, ఈయన జ్యోతి స్తంభం చివర దర్శించలేకపోయినప్పటికీ నేను దర్శించాను అని ఈశ్వరుడి దగ్గరికి వచ్చి లై చెప్తాడు, అసత్యం చెప్తాడు. కామధేనువు ఏం చేస్తుందంటే ముఖంతో ఈయన చూచిన మాట నిజమే నీ చివరి భాగం అని చెప్తే మళ్ళీ తన తోకని ఆడిస్తుంది, నా మాటను నమ్మొద్దు, ఇతనికి భయపడి చెబుతున్నానని. సరే మొగలరేకి ఈయన చూచాడని చెబుతుంది. అప్పుడు ఈశ్వరుణ్ణి పూజ చేసే పుష్పాల్లో నిన్ను చేర్చకుండా ఉందిరుగాక అని మొగలరేకిని చెప్పించాడు. అప్పటి నుంచి మొగలరేకిని పుష్పాల్లో చేర్చరు పూజల్లో. తర్వాత నువ్వు ముఖంతో ఏమో అసత్యం చెప్పావు, తోకతోటి సత్యం చెప్పావు, అంటే నీ తోకను ఆరాధిస్తారు కానీ నీ ముఖాన్ని ఎవరు ఆరాధించరు అని ఆవునితో చెప్పాడు. అప్పటి నుంచి తోకని పూజిస్తారు, ఆవుని గోదానం చేసేటప్పుడు కూడా ఎక్కువ తోకనే పూజిస్తారు. బ్రహ్మదేవుడితో ఏమని చెప్పాయంటే నువ్వు అసత్యం చెప్పావు కాదు, దర్శించకుండా దర్శించాను అని చెప్పావు కాబట్టి నువ్వు పూజారుడు కాదు, నిన్నెవరు పూజించరు అని బ్రహ్మదేవుణ్ణి శపించాడు ఈశ్వరుడు. అప్పటి నుంచి బ్రహ్మదేవుడికి ఎక్కడ గుడులు లేవు. విష్ణువు నీ ఓటమును అంగీకరి నువ్వు చూడకపోయినప్పటికీ నీ ఓటమును అంగీకరించావు కాబట్టి నువ్వు సత్యప్రియుడు కాబట్టి నిన్ను అందరూ ఆరాధిస్తారు అని విష్ణువుతో చెప్పాడు. అంటే ఇప్పుడు అందరూ విష్ణువుని ఆరాధిస్తారు, శివుణ్ణి ఆరాధిస్తారు, కానీ బ్రహ్మదేవుణ్ణి ఎవరు ఆరాధించరు. ఇంతకీ ఇది ఏమిటంటే, దీని అర్థం ఏమిటంటే, బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి ఆ జ్యోతి స్తంభం యొక్క మొదలు చివరు అందలేదంటే దాని అర్థం ఏంటంటే, లోపలున్న ఈశ్వరుడు, లోపలున్న సర్వేశ్వరుడు, లోపలున్న అంతర్యామి, లోపలున్నటువంటి ఆ నగ్న సత్యం, ఆ చావులేని వస్తువు, ఆ చావులేని పదార్థం, ఆ పరమార్థం మాటకి మనస్సుకి అందదు అని అర్థం. నీ లోపలున్న వస్తువు నీ మాటకు అందదు, నీ మనస్సుకు అందదు. మాటకు అందకపోయినా మనస్సుకు అందకపోయినా మాట అణిగితే మనస్సు అణిగితే అందుతుంది అది. అప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు ఇంత జ్యోతి స్తంభాన్ని మేము ఎలా పూజించగలం, ఎలా వర్షిప్ చేయగలమని ప్రార్థించారు. ఆ జ్యోతి స్తంభమే ఈ రోజున అక్కడ జ్యోతి స్తంభంగా వెలిగినటువంటి పరమేశ్వరుడే, జగన్ నియామకుడే, అంతర్యామైనటువంటి ఈశ్వరుడే ఆ జ్యోతి స్తంభాన్ని ఉపసంహరించి అరుణగిరి రూపం ధరించాడు. మొదట్లో గిరి రూపం కాదా, ఇది జ్యోతి రూపం. అందుకే మనం ఈ రోజున జ్యోతి ప్రజ్వలన చేస్తున్నాం. జ్యోతి స్తంభమే ఆ గిరి రూపం ధరించింది. కైలాసంలో శివుడు ఉంటాడు, అరుణగిరి మీద శివుడు ఉండటం కాదు, శివుడే కొండగా గిరిగా ఘనీభవించాడు. ఇంత గిరిని మేము పూజ చేయగలమా, ఇంత కొండను మేము పూజ చేయగలమా, మా దగ్గర ఉన్న పుష్పాలు పత్రి సరిపోతాయా అని విష్ణువు బ్రహ్మదేవుడు అడిగారు. అప్పుడు వాళ్ళు పూజ చేసుకోవడానికి అనుకూలంగా లింగరూపం ధరించాడు. తొలి లింగం, ఆదిలింగం, మొదటి లింగం, పరమేశ్వరుడు లింగరూపం ధరించి అరుణాచల మహాక్షేత్రంలో ఈశ్వరుడు అరుణాచలంలో మూడు రూపాల్లో ఉన్నాడు. ఒకటి గిరి రూపం, రెండు లింగరూపం, మూడు సిద్ధ రూపం. లింగము అనే శబ్దానికి అర్థం ఏమిటంటే గుర్తు అని అర్థం. అంటే ఈ జగత్తును నియమించేవాడు, నా కళ్ళకు కనిపిస్తున్నాడు జీవించేవాడు, ఈ జగత్తు యొక్క నియామకుడు ఎవడో వాడే మన నియామకుడు కూడా. జగత్తుని ఎవడైతే నియమిస్తున్నాడో, పంచభూతాలను ఎవడైతే నియమిస్తున్నాడో వాడే మన హృదయముడు. వాడు వేరు వీడు వేరు కాదు, వాడే మన హృదయంలో ఉండి మనకు అంతర్యాముగా ఉండి వాడు మనల్ని నియమిస్తున్నాడు, జగత్తుని నియమిస్తున్నాడు, అంతటా నియమిస్తున్నాడు, లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అది అయితే ఏంటికంటే మనకు దేహబుద్ధి ఉంది కాబట్టి అతను లింగరూపం ధరించి ఏదో ఒక రూపం ఉండాలి కాబట్టి, గుర్తు ఉండాలి కాబట్టి సర్వేశ్వరుడు అక్కడ లింగరూపం ధరించాడు. మనం అర్చన చేసుకోవడానికి, ఉపాసన చేసుకోవడానికి, ధ్యానం చేసి తరించడానికి. బ్రహ్మము సాకారము నిరాకారము కూడాను. అయితే నిరాకారాన్ని ధ్యానం చేయటం కంటే సాకారాన్ని ధ్యానం చేయటం సులభము, మోస్ట్ ఈజీ అని భగవద్గీతలో స్వామివారు 12వ అధ్యాయంలో చెప్పారు. పరబ్రహ్మముకి రెండు రూపాలు ఉన్నాయి, నిరాకారము సాకారము. అయితే అడ్వాన్స్డ్ సోల్స్ నిరాకారాన్ని ఆరాధిస్తారు, ఎర్లీ స్టేజ్లో కొంచెం ఎలిమెంటరీ స్టేజ్లో మనం ఉన్నప్పుడు సాకారాన్ని ఆరాధిస్తారు. ఆ నిరాకారము భగవంతుడిదే, సాకారము భగవంతుడిదే. అరుణాచలాన్ని స్మరించగా 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 మనకు మోక్షం కలుగుతుంది. దీన్ని ఒకడు ఏమని అడిగారంటే, అరుణాచలాన్ని నిరంతరము స్మరించడం వల్ల అంత మాత్రం చేతే మోక్షం కలుగుతుందా అని ఒక అడ్వకేట్ గారు భగవాన్ అడిగితే, అది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ, అరుణాచలాన్ని నిరంతరము స్మరించడం వల్ల మోక్షసుఖం కలుగుతుంది, ముక్తి సుఖం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుందని ఈశ్వరుడు ఆజ్ఞాపించాడు. అది ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ అనుసరించి అలా జరుగుతుంది. అంటే అరుణాచలాన్ని స్మరణ చేయగా 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 మీరు పవిత్రులు అవుతారు, తరిస్తారు, జ్ఞానమే మీకు ఆనందమే సుఖమే స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అది దీని వైభవం. అరుణాచలం యొక్క కీర్తి, అరుణాచలం యొక్క క్షేత్రం యొక్క వైభవం మన భారతదేశ సరిహద్దులకే పరిమితం. ఈ రమణ మహర్షి గారు అరుణాచలం ఇచ్చేసిన తర్వాత అరుణాచలం యొక్క ఖ్యాతి అంతర్జాతీయమైంది. అంటే ఈ అరుణాచలం అనే క్షేత్రానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన తర్వాత. అంతేగాని దీపోత్సవానికి రమణ మహర్షి జీవితానికి ఎత్తి సంబంధం లేదు, ఎంటైర్లీ డిఫరెంట్. ఇది అయితే ఈ క్షేత్రానికి ఆయన ఆకర్షించబడ్డాడు. 1896వ సంవత్సరంలో ఈ అరుణాచల క్షేత్రానికి ఆకర్షించబడి అరుణాచలం వచ్చారు. 1950వ సంవత్సరం వరకు అరుణాచలాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన ఆత్మ విద్యను, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ యొక్క వైభవాన్ని మానవాళికి ఉపదేశించారు. మరుగుపడిపోతున్నటువంటి జ్ఞాన మార్గాన్ని పునరుద్ధరణ చేసి జ్ఞాన మార్గం యొక్క వైభవాన్ని మానవాళికి తెలియపరిచారు. అంటే రమణ స్వామి ద్వారా అరుణాచలం యొక్క కీర్తి అన్ని ఖండాలకి వ్యాపించింది. అయితే ఈ అరుణాచలం పట్ల ఆయనకి జనక భావన ఉండేది. యేసు కూడా ఆయన శిలువ వేసే ముందు కూడా శారీరకమైన బాధ భరించలేక, ఓ తండ్రి నన్ను మరచిపోయావా అంటే, శారీరకమైన బాధ భరించలేక ఓ తండ్రి నన్ను మరచిపోయావా అంటాడు లాస్ట్ మినిట్ లో. ఏదో అజ్ఞానంగా మాట్లాడుతున్నాను, ఇంత బతికి బతికి ఇంత మానవజాతికి ఇంత టీచింగ్ చేసి నేనే అజ్ఞానం మాట్లాడటం, నా నోటంట జారతనాయి, ఇలా అజ్ఞానంగా మాట్లాడుతున్నానంటే ఇంత ఇగ్నోరెన్స్ లో ఉండి మాట్లాడుతున్నానంటే యేసు ఆ లాస్ట్ మినిట్ లో ఆ బాధ భరించలేక అన్నాడు. పాపం ఆ శారీరకమైన బాధ భరించలేక అన్నాడు, ఓ తండ్రి నన్ను మరచిపోయావాని. కానీ వెంటనే అసలు వివేకం ఉంది కాబట్టి, అసలు మనకి వివేకం ఉంటే ఎప్పుడైనా పొరపాటుగా మాట్లాడితే అంటే ఎందుకు అలాగా పొరపాటుగా మాట్లాడుతున్నావు, పొరపాటు మాట వెనక్కి ఉపసంహరించుకొని మన వివేకం చెబుతుంది, తెలివి చెబుతుంది, అసలు బుర్రంటూ మనకు తలకాయ అంటూ ఉంటే ఎప్పుడైనా కాలు జారుతుంది, ఎప్పుడైనా మాట కూడా జారుతా ఉంటాం. కానీ లోపల వివేకం ఏం చేస్తుందంటే, అది వివేకం ఎంతో నువ్వు అలా పొరపాటుగా మాట్లాడుతున్నావు, అలా పొరపాటుగా మాట్లాడకూడదు, మాట్లాడవు కాబట్టి రిపెంట్ అవ్వు, రిపెంట్ అవ్వని కూడా ఇదే చెబుతుంది, వివేకమే చెబుతుంది. అలాగ మాట్లాడకు అని చెబుతుంది. అలా యేసు లాంటి వాడిని దేవుని కుమారుడు అనుకునే వాడిని ప్రపంచంలో ఎక్కువ మానవ వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుని కుమారుణ్ణి ఆయన కూడా స్లిప్ అయ్యాడు ఇక్కడ. ఓ తండ్రి నన్ను మరిచిపోయావా అంటాడు. అప్పుడు ఆయన వివేకం ఏం చేసిందంటే లోపల ఉన్న జ్ఞానం అంత అగ్ని లోపల ఉంటుంది అగ్ని ఏమిటి అలా పొరగబాటుగా మాట్లాడుతున్నావు నువ్వు వేరు నీ తండ్రి వేరునా అని లోపల నుంచి వాణి వినపడింది ఆయనకి. మన కంట్రోలర్ ఇక్కడే ఉన్నాడు కదా హృదయంలో ఉన్నాడు. ఆయన లోపల నుంచి వా మనం పొరపాటుగా మాట్లాడుతున్నామే నో నో ఇలా కాదు అయ్యా తండ్రి ఎవరు నేనెవరిని అని ఇప్పుడు అక్కడంటాడు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేను నా తండ్రి ఒకటే ఉండి మళ్ళీ ద్వైత భావంలోకి జారిపోతున్నానేంటి. ఈ ద్వైత భావన వచ్చినప్పుడే నువ్వు వేరు నేను వేరనే భేద బుద్ధి వచ్చినప్పుడు సడన్ గా అజ్ఞానంలో పడిపోతాం. భయం కలుగుతుంది, కోరిక వస్తుంది, సర్వ అనర్థాలకి హేతువు ద్వైత బుద్ధి. ఆ ద్వైత బుద్ధి నశించడమే, ఆ ద్వైత బుద్ధిని పోగొట్టుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నమే సాధన. ఆ ద్వైత బుద్ధిని తొలగించుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నమే అదే దానం, అదే యజ్ఞం, అదే తపస్సు అన్నారు పెద్దలు. అక్కడ ద్వైత బుద్ధి వచ్చింది, ఏమనొచ్చింది నా తండ్రి నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకున్నప్పుడు అలా మాట్లాడకు అని లోపల ఆయనలో ఉంటుంది ఆ జ్ఞానం వివేకం చెప్తాంది. అలా మాట్లాడుకు పొరపాటుగా మాట్లాడుతున్నావు అని. అలా కాదు నేను నా తండ్రి ఒకటే అని మాట సర్దుకున్నాడు. సర్వ అద్వైతానుభవం అద్వైత ఒకసారి బాధ మరిచిపోయాడు. ఆయన హృదయంలో ఉంటుంది సుఖ సముద్రం, శాంతి సముద్రం, అద్వైత అనుభవం ఒక్కసారి పొంగి ఆయన సహస్రారాన్ని ముంచింది దేవుని కుమారుని. ఒక్కసారి ద్వైతంలోంచి అద్వైతంలోకి జంప్ చేశాడు, ఒక గంతు వేశాడు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, నేను నా తండ్రి ఒకటే అన్నాడు. ఇంకా ఆయన ప్రత్యేకంగా సెపరేట్ గా రిక్వెస్ట్ చేయకపోయింది ఆయన వేరు నేను వేరినా అని ద్వైత బుద్ధి పోయింది. ఆ లాస్ట్ మినిట్ లో ఆయన చివరి శ్వాస విడిచిపెట్టేటప్పుడు ఆయన అద్వైత పరాకాష్ఠ అందుకున్నాడు యేసు. ఆ యేసే చెప్పాడు ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ విత్ఇన్ యు. గురువు అంటే మన ఆప్తుడు, గురువు అంటే ఎవడో పరాయివాడు కాదు, గురువు అంటే మన క్షేమం కోరేవాడు, మన హితం కోరేవాడు, నిరంతరం మన శ్రేయస్సు కోరేవాడు గురువు అంటారు. ఆప్తాయ నమః, ఓం ఆప్తాయ నమః అంటే మనకి హృదయానికి సన్నిహితుడు, మన ఆప్తుడు, మన క్షేమం కోరేవాడు. అంటే మన శరీరం ఉన్నా శరీరం పడిగిపోయినా మన వెంటాడుతూ మన చైతన్యాన్ని పెంచేవాడు. ఆ చైతన్యమే మన స్వరూపంగా వ్యక్తమయ్యే వరకు ఎవడైతే మనం విడిచిపెట్టడే వాడే గురువు. అంటే మనం పరమేశ్వరుని ఆరాధించగా వాడే ఒక శరీరం ధరించి, ఆ పరమేశ్వరుడే శరీరం ధరించి గురువు రూపంగా మనకు వ్యక్తమవుతాడు. ఎందుకంటే ఆ లోపల చూపు నేర్పి ఆ లోపల గురువు దగ్గరికి మనం చెయ్యి పట్టుకుని తీసుకెళ్లడం కోసం ఈశ్వరుడే ఆ లోపల ఉన్నటువంటి నిజమైన గురువే బాహ్య గురువుగా కనిపించి అక్కడికి మళ్ళీ మనకు టీచ్ చేసి మనకు లోచూపి నేర్పి హృదయాంతరాలలోకి హృదయం యొక్క లోయల్లోకి మనకు గెంటుకుంటూ నిజమైన గురువుని మనకి దర్శింపజేస్తాడు ఈ భాష గురువు. రాగద్వేషాలు ఎవడైతే తగ్గించుకుంటున్నాడో వాడికి ప్రశాంత మనసు వస్తుంది, ఎవడికైతే ప్రశాంత మనసు వస్తుందో వాడికి లోచూపు వస్తుంది. లైక్స్ డిజ్లైక్స్ తగ్గించుకోవాలి. అంటే లైక్స్ డిజ్లైక్స్ మనం తగ్గించుకోకపోతే మనసు భాష ముఖానికి వచ్చేస్తుంది. ముందు అసలు రాగద్వేషాలు తగ్గించుకుంటే, కామక్రోధాలు తగ్గించుకుంటే లోచూపు ప్రాక్టీస్ చెయ్యొచ్చు. ఆ లుక్ మీకు అనేది మనకు సాధ్యం. ఇక్కడికి ఆ జేకే గారి ప్రస్తావన అమ్మగారు తీసుకొచ్చారు. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, జేకే గారు గురువు అవసరం లేదని చెబుతున్నారని. అంటే రమణ మహర్షి గారి రిప్లైస్ ఎలా ఉంటాయంటే చాలా వండర్ఫుల్ గా ఉంటాయి, బ్యూటిఫుల్ గా ఉంటాయి. 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆ సమాధానం నిలబడి ఉంటుంది. అంటే దేశకాలకు అతీతంగా ఉంటుంది. ఎవరో ముఖప్రీతి కోసం చెప్పే మాటలు కాదు, టామ్ టామ్ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం, పబ్లిసిటీ కోసం చెప్పే మాటలు కాదు. జేకే గారికి ఒకవేళ గురువు అవసరం లేకపోవచ్చు, ఇతరులకి ఎవరికి గురువు అవసరం లేదని ఆయనకి ఎలా తెలుసు? ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. జేకే గారికి గురువు అవసరం లేకపోవచ్చు, కానీ ఇతరులకి ఎవరికి గురువు అవసరం లేదని ఆయనకి ఎలా తెలుసు? అంటే గురువు అవసరమే. అంటే రమణ మహర్షి గారు కూడా గురువు లేడని మనం అనుకుంటాం. ఆయనకు కూడా గురువు అరుణాచలేశ్వరుడే ఆయనకు గురువు. అంటే శరీర రూపంలో లేకపోవచ్చు, అరుణాచలేశ్వరుడే ఆయన గురువు. ఆయన ఏమన్నాడు, కుట్ర అంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. అని చెప్పి ఆయనకు గురువు ఉన్నాడు. అంటే అరుణ అంటే హ్యూమన్ బాడీలో మానవ రూపంలోనే గురువు ఉండక్కర్లేదు. రమణ మహర్షి గారికి గురురాజు అరుణాచలేశ్వరుడే. నీ హృదయంలో చావు లేని స్థితి ఒకటి ఉంది, నీ హృదయంలో ఒక అమృత వస్తువు ఒకటి ఉంది, ఒక పదార్థం, అమృత పదార్థం ఒకటి ఉంది నీ హృదయంలో. ఆ అమృత పదార్థం యొక్క స్వరూపమే ఆనందము, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం. ఆ అమృత పదార్థాన్ని ఎవడైతే అందుకున్నాడో, ఎవడైతే దాని చేత్తోడు పట్టుకున్నాడో అమృత పదార్థాన్ని, వాడు శాంతితోడు ఆడుకుంటాడటండి. అది అందని వాడు అశాంతితో ఆడుకుంటాడు. ఇద్దరు ఆడుకుంటారటండి, జ్ఞాని ఆడుకుంటాడు, అజ్ఞాని ఆడుకుంటాడు. అమృతానుభవం పొందినవాడు శాంతితోటి జ్ఞానంతో ఆడుకుంటాడు, అమృతానుభవం పొందనవాడు అజ్ఞానంతో అశాంతితో ఆడుకుంటూ ఉంటాడు. వాడు శాంతిలో ఉంటాడు, వీడు అశాంతిలో ఉంటాడు. వాడు జ్ఞానంలో ఉంటాడు, వీడు అజ్ఞానంలో ఉంటాడు. అంటే జ్ఞానము జ్ఞానము జ్ఞానం అంటే లోపలంటే అమృతానుభవం పొందటమే జ్ఞానం, ఆ చావులేని స్థితికి చేరుకోవటమే జ్ఞానం. మంచి గుణాలు నువ్వు మంచి చెయ్యి అని గీతలో కూడా భగవంతుడు, భగవద్గీతలో నువ్వు మంచిగా ఉండు, మంచి చెయ్యి, మంచి చెయ్యి, బీ గుడ్డు డూ గుడ్డు బీ గుడ్డు అని గీతలో చెప్పాడు కదా. కొంతమంది పెద్దలు చెబుతా ఉంటారు డూ గుడ్డు తేలికి బీ గుడ్డు కష్టం అని. ఒక మంచి చేయటం కంటే మంచిగా ఉండటం ఎక్కువ కష్టం అని. ఓ చిన్న మంచి పని మనం చేయొచ్చు, అంతకంటే డూగుడ్డు కంటే బీగుడ్డు చాలా కష్టం. మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం అని. అంటే నువ్వు మంచిగా ఎందుకు ఉండాలి, నేను చెడ్డగా ఎందుకు ఉండకూడదు, ఏ మంచిగానే ఎందుకు ఉండాలి అనే ప్రశ్న వస్తుంది. ఎందుకు మంచిగా ఉండాలి, ఎందుకు చెడ్డగా ఉండకూడదు అనే ప్రశ్న రావచ్చు. అయితే నువ్వు ఎందుకు మంచిగా ఉండాలంటే, మంచి విషయాలను ఎందుకు ఆలోచించాలంటే, మంచి ఎందుకు నువ్వు పెంచుకోవాలంటే, ఎందుకు గుడ్నెస్ నువ్వు కల్టివేట్ చేసుకోవాలంటే, నీ లోపలన్న వస్తువును తెలుసుకోవడానికి, ఆ పరమార్థాన్ని అందుకోవడానికి, శాశ్వత శాంతిని, పెర్మనెంట్ పీస్ను అందుకోవడానికి మంచి సహకరిస్తుంది, చెడు సహకరించదు. అందుచేత నువ్వు అవి కల్టివేట్ చేయి. గ్రేట్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్, నోబుల్ క్వాలిటీస్ కల్టివేట్ చేయి. కల్టివేట్ చేస్తే ఏమవుతుందంటే అవి సత్వగుణాన్ని పెంచుతాయి. అంటే సాత్విక వృత్తి లేనివాడు, ఆ సాత్విక స్వభావం లేనివాడు, ఎవరికి సత్వగుణాన్ని కల్టివేట్ చేయడో వాడికి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఏముండదు, ఆ స్పిరిచువల్ స్టేటసే రాదు వాడికి. అంటే అది నోబుల్ థాట్స్, మంచి గుణాలని కల్టివేట్ చేయి. అంటే నీకంటే చైతన్య స్థాయిలో ఎవరు ఎక్కువగా ఉన్నారో, నీకంటే ఎక్కువ నోబుల్ థాట్స్, నోబుల్ డీడ్స్ ఎవరైతే చేస్తున్నారో, అటువంటి మంచి ఆలోచనలు చేస్తున్నారో, వాడితో నువ్వు సహవాసం చెయ్యి. వాడితో నువ్వు సహవాసం చేస్తే వాడి యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ తరంగాలు, వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, వాళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి వైబ్రేషన్స్ నీ మీద కూడా పనిచేస్తాయి. అది నేను జ్ఞానాభిముఖంగా, హృదయాభిముఖంగా, చైతన్యాభిముఖంగా నీ ముఖాన్ని తిప్పుతాయి. అంచేత మంచితనం జ్ఞానానికి దారి చూపిస్తుంది కాబట్టి మంచితనాన్ని, మంచితనమే మన గోలు కాదు, మంచితనమే మన ఎయిమ్ కాదు, మంచితనమే మన డెస్టినేషన్ కాదు. అయితే మంచితనం, ఆ గుడ్నెస్ అనేది మనకి జ్ఞాన సముపార్జనకి సహకరిస్తుంది కాబట్టి దాన్ని నువ్వు కల్టివేట్ చెయ్యి. అంతేకాని అదే పరమార్థం కాదు, నువ్వు మంచివాడు అనుకోవటమే పరమార్థం కాదు, అది ఒక మీన్స్. అంటే నువ్వు పొందవలసిన వస్తువు పొందటానికి అది సహాయ సహకారములు అందిస్తుంది కాబట్టి నువ్వు అది అలా చెయ్యి. కుట్ర అంత కోసి గుణముగా పాలించు, చెడ్డ గుణాలన్నీ ఎలిమినేట్ చేసే మంచి గుణాలతోటి, నోబుల్ మంచి గుడ్ క్వాలిటీతో నన్ను అలంకరించు, ముస్తాబు చెయ్యి. పెళ్లి కూతుర్ని ఎలా ముస్తాబు చేస్తారో మంచి మంచి గుణాలతోటి, గ్రేట్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ తోటి నన్ను అలంకరించు. కుట్ర అంత కోసి గుణముగా పాలించు, గురు రూపమై వెలుగు అరుణాచల. నాకు గురుస్థానంలో ఉండి నువ్వు నన్ను గైడ్ చేయి, నువ్వు నాకు గురుస్థానంలో ఉండు. గురుస్థానం అంటే ఇక్కడ గురువు అవసరమని చెప్పకుండా చెప్పటం. ఆయనకి బాహ్యంగా ఎవడు గురువు లేడు, కానీ ఆయన కూడా గురువు యొక్క ప్రాముఖ్యత చెప్పటం కోసం నువ్వు గురు రూపమై వెలుగు అరుణాచల, నువ్వు నాకు గురువుగా ఉండు, నాకు గైడ్ చేయి, నాకు మార్గదర్శకుడిగా ఉండు, నన్ను తయింపజేయి, నాలో ఏదైనా బలహీనతలు ఉంటే చూపించి, చూపించడమే కాదు వాటిని తొలగించే స్ట్రెంగ్తను కూడా కలగజేసి నాకు, నన్ను మంచివాడిగా చేసి, సహృదయం కలగజేసి, సద్బుద్ధి కలగజేసి, లోచూపు కలగజేసి, ఆ హృదయ అంతరాలలో ఉన్నటువంటి సత్యస్వరూపాన్ని నాకు అంజరెట్టి చెయ్యి అరుణాచలేశ్వరుడ. గురువు చేసే పని, గురువు ఏ పని చేస్తాడో ఆ పని నువ్వు నాకు చేసి పెట్టు. అంటే హ్యూమన్ బాడీ చూడడానికి గురువు లేని మాట నిజమే. హ్యూమన్ ఫారం లో ఉన్న గురువు ఏ పని చేస్తాడో నువ్వు ఆ పని చేసి పెట్టు అరుణాచలేశ్వరుడ. అందరూ దేవుడు అని చెప్పుకుంటున్నారు. అరుణాచల శివుడు అందరూ దేవుడు అని చెప్పుకుంటా అంటే ఏదో దేవుడు అని చూద్దాం, నేను వచ్చాను అయ్యా. అందరూ దేవుడు ఈ గిరి రూపంలో ఉన్నాడు దాడ్డని చెప్పుకుంటా అంటే నేను వచ్చాను. నేను వస్తే నువ్వు నాకు చేసిన ఉపకారం ఏంటంటే దైవ మనసు నిన్ను దరిచేరగా నన్ను పూర్ణనాశ మనస్థితివి అరుణాచలం. అందరూ దేవుడు అని చెప్పుకుంటున్నారు, ఏదో అందరూ చూస్తున్నారు కదా మనం చూద్దామని వెళ్ళాం. వెళితే ఏం చేసామంటే దేహ పరిమితమైన నేనని, ఈ బాడీ బౌండ్ అయినని, అంటే దేహగతమైన నేనని, ఈ ఫాల్స్ అయిని, ఈ మిథ్యా నేనని, ఏ శరీరం మరణించిన తర్వాత ఏ నేనైతే ప్రయాణం చేస్తుందో ఆ నేనని, దేహంలో ఏదైతే నేనుగా స్ఫురిస్తుందో ఆ నేనని నాకు తెలియకుండా మత్తు పెట్టకుండా సర్జరీ చేసేసి దాన్ని శుభ్రంగా చంపేసి విడిచిపెట్టేవారు అరుణాచలేశ్వరుడు. ఏదో నన్ను పెద్దవాడిని చేస్తామని నేను వస్తే, ఈ నేను ఏదో గొప్ప చేస్తామని నేను వస్తే, దాన్ని శుభ్రంగా సర్జరీ చేసేసి నా ముఖం కూడా నలక్కుండా దాన్ని తీసి అవతల పడేసా, ఇదేం పనివయ్యా? నువ్వు దేవుడని వస్తే ఇలా చేసి విడిచిపెట్టేయించుకున్నావు. దైవ మనసు నిన్ను జరిగాడ. దేవుడని అందరూ చెప్పుకుంటున్నారు, పని మనం కూడా చూసేడదామని వచ్చాం. దైవ మనసు నిన్ను జరిగాడగా నన్ను ఏం చేశావంటే వేరుతో సహా నాశనం చేశావు. పోనీ శేషం ఏదో మిగులుస్తాయేమో అనుకున్నాను, శేషం లేకుండా నిశ్శేషంగా పాడు చేసి విడిచిపెట్టావు నన్ను. అంటే దేహబుద్ధిని, ఆ దేహ అభిమానాన్ని శేషం లేకుండా నిశ్శేషంగా నాశనం చేసి విడిచిపెట్టే, ఆ నాశనం చేసి విడిచిపెట్టే ప్రక్రియలో నాకేమీ బాధ కలగకుండా కనీసం నా దేహబుద్ధిని నశిస్తున్నావనే సంగతి నాకు తెలియకుండా. కొంతమంది డాక్టర్స్ సర్జరీ కూడా అలాగే చేస్తారు, అసలు ముఖం నరగనివ్వరు. అంత సున్నితంగా చేసే సర్జన్స్ ఉన్నారు, వాళ్ళు బహుశా ఫింగర్స్ అటువంటి ఏమో. అలాగే నువ్వేం చేసావంటే నాకు తెలియకుండా, నాకు అసలు నాకు ఈ ఆపరేషన్ జరుగుతున్నట్టే తెలియకుండా, ఈ దేహగతమైన నేను తీసేస్తున్నావని తెలియకుండా, ఈ ఫార్మాటర్ తీసేసినప్పుడు నాకేం పెయిన్ కలగజేయకుండా ఈ పని అంతా నువ్వు కొన్ని క్షణాల్లో చేసి పెట్టావు. అంటే నా దేహాభిమానాన్ని తీసేశావు, నా దేహబుద్ధిని తీసేశావు, నాకు ఆత్మబుద్ధిని కలగజేశావు, చైతన్య బుద్ధిని కలగజేశావు, నీ స్వరూపాన్ని నాకు ఇచ్చావు. ఈ ప్రక్రియలో నాకు పెయిన్ లేకుండా, బాధ లేకుండా, ఇసుమంతయు పెయిన్ లేకుండా చేసి విడిచిపెట్టేసేవారు అరుణాచలేశ్వరుడు. కానీ అందరూ ఏదో చెప్పుకుంటున్నారు, నువ్వు చూసి సరదాకు నేను వస్తే నువ్వు నా కొంప తీసేశావు. అంటే ఏ నేను కోసమైతే నేను జీవిస్తున్నాను, ఏదైతే నాలో నేనుగా వ్యక్తమవుతుందో అదే నేనని బతుకుతున్నాను, ఆ బతుకుని తీసి అవతల పడేశావు. అంటే అబద్ధమైన జీవితాన్ని తీసేసావు, నిజమైన జీవితాన్ని, శాశ్వతమైన జీవితాన్ని బాధ లేకుండా నీ చేత్తో నాకు ప్రసాదించావయ్యా. ఇదంతా కొన్ని నిమిషాల్లో, కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. ఆ జరిగేటప్పుడు ఏమైనా పెయిన్ ఉందేమని చూశాను, పెయిన్ లేకుండా చేసేసావు. దైవ మనసు నిన్ను దరిచేరగా నన్ను పూర్ణనాశ మనస్థితి అరుణాచల, అంటే వేరుతో సహా నాశనం చేశావు, నిశ్శేషంగా నాశనం చేశావు. ఏదైతే నేను ఆ నేను మోసుకు తిరుగుతున్నాను, ఏ దేహబుద్ధిని నేను మోసుకు తిరుగుతున్నాను, ఏ దేహాభిమానాన్ని మోసుకు తిరుగుతున్నాను, ఆ దేహాభిమానాన్ని కాల్చి బూడు చేశాం. ఇదంతా నాకు తెలియకుండానే ఈ ప్రక్రియ అంటే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది అయ్యా అరుణాచలేశ్వరుడు. అంచేత గురువు అవసరమే. మామూలుగా టీచర్ ట్రైనింగ్ ఇస్తున్నారు చాలా మందికి, అయితే వారం టీచర్స్ కొంతమంది ఉంటారు, మేడ్ టీచర్స్ ఎక్కువ ఉంటారు, బోరన్ టీచర్స్ తక్కువ ఉంటారు. బోరన్ టీచర్స్ ట్రైనింగ్ అక్కలేకపోవచ్చు. అలాగే ట్రైనింగ్ కాలేజీలు అన్ని తీసేయమని కాదు, కొంతమంది బోరన్ టీచర్స్ ఉంటారు. అలాగే ఎవరికో ఒక జేకే గారికి, ఒక రమణస్వామికే గురువు అక్కర్లేనంత మాత్రం కాదు, ఇతరులకు ఎవరికి గురువు అవసరం లేదని మనం అనుకోకూడదు. అలా అనుకరణ పనికి రాదు. ఏదో ఒక పద్ధతిలో మీకు జ్ఞానం కలగొచ్చు, అలాగే అందరికీ ఆ పద్ధతిలోనే జ్ఞానం వస్తుందని మీరు అనుకోకూడదు. ఇంతవరకు ఈ ప్లానెట్ వచ్చిన తర్వాత, ఈ భూమి ఫారం అయిన తర్వాత, ఇంతవరకు జీవకోటిలో ఎవరికైతే ఆత్మానుభవం, సత్య సాక్షాత్కారం ఎవరికైతే కలిగిందో, ఈ సృష్టిలో ఇంతవరకు ఏ ఇద్దరు ఒక మార్గంలో వాళ్ళు ట్రూత్ని రియలైజ్ చేయలేదు. ఎవరి పద్ధతి వారు, మీరందరూ జ్ఞానానికి వారసులే. మీరందరూ జ్ఞానం చేసి అలంకరింపబడతారు. నాలుగు రోజులు గనక ముందు అందరికీ జ్ఞానం కలుగుతుంది, అందరికీ సత్య సాక్షాత్కారం కలుగుతుంది. ట్రూత్, ఆ ట్రూత్ మీరు అందరూ రియలైజ్ చేస్తారు. కానీ అందరూ ఒకే పద్ధతిలో పొందరు. ఎవరి యొక్క మార్గాన్ని బట్టి, ఎవరి యొక్క అభిరుచిని బట్టి ఆ భగవంతుడు ఎవరిని ఏ విధంగా వృత్తిని రియలైజ్ చేయాలని నియమింపబడ్డాడో వారికి రియలైజేషన్ ఆ ప్రకారం వస్తున్నా. కానీ దీనికి అనుకరణ పనికి రాదు. ఎవరో ఏదో చేశారని అలాగే మీ చేస్తే మీకు వస్తుందని రాదు. పురాణాల్లో కూడా ఎవరికైనా మనకు కోపం వచ్చి మనం శపించినట్టు ఉంటుంది. ఎవరికో పురాణాల్లో కూడా ఎవరికో కోపం వచ్చింది, వారి కోపం వచ్చి వారిని శపించారు. అలా శపిస్తే ఏది అంటారు. కానీ కొంతమంది శపించరు, వాళ్ళ వల్ల చాలా ప్రమాదం. ఏం చేసి వాళ్ళు నిర్మలంగా ఉంటారు. మనం ఏదైనా వాళ్ళ పట్ల అపచారం చేసినా వాళ్ళ ఫీలింగ్ హర్ట్ అవ్వదు. కానీ ఈశ్వరుడు శపించిన వాళ్ళకంటే ఎక్కువ శిక్షిస్తాడు వాడు. అంత అడ్వాన్స్డ్ సోల్స్, అంత గ్రేట్ సోల్స్ ఉన్నారు. నిజంగా వాళ్ళు శపించరు, శపించాలనే బుద్ధే వాళ్ళకు ఉండదు అసలు. కానీ ఈశ్వరుడు చేసే ప్రక్రియ చేస్తాడు. ఏదైతే మన లోపల నేనుగా స్ఫురిస్తుందో, ఏదో ఒకటి స్ఫురిస్తుంది మనలో, నేను 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 అని. ఆ నేనే నువ్వు లోపల ఉన్నావు, నీ బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడున్నాడు అని గొడవలన్నీ తెచ్చిపెట్టిది ఆ నేనే. ఈ అల్లరంతా తీసుకొచ్చేది, ఈ ఉపద్రవం అంతా తీసుకొచ్చేది అంతా కూడా ఆ నేనే తీసుకొస్తాను. అంచేత అది దానికి ఆ నేనే ఏం చేస్తానంటే, ఆ నీ లోపలుండి నేనే గురువును కూడా అన్వేషిస్తాను. నీ లోపలుండి నేనే గురువును కూడా అన్వేషిస్తాను. నీకు ద్వైత భావన వచ్చింది కదా, అంటే నీకు ఏ విధంగా అయితే ఈ దేహాన్ని నువ్వు అనుకుంటున్నావో గురువు కూడా ఆ దేహం వాడే అని అనుకుంటావు. గురువు దేహమాత్రుడు కాదు, నువ్వు దేహమాత్రుడు కాబట్టి నీకు దేహాభిమానం ఉంది కాబట్టి గురువును కూడా దేహానికి పరిమితం చేస్తావు. అంటే కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, ఎవడైతే నన్ను దేహానికి పరిమితం చేస్తున్నాడో వాడు నన్ను అగౌరవపరుస్తున్నట్టు సమానము అన్నాడు. ఆ విషయం మనకు అర్థం కాదు, ఊరికే పూజించడం ఒకటి నేర్చుకున్నాం. ఒకసారి నాకు అనిపిస్తుంది మన అహంభావాన్ని పూజ చేసుకుంటున్నాం లేకపోతే దేవుణ్ణి పూజ చేసుకుంటున్నాం అని. కృష్ణుడు ఈ మాట చెప్పాడు, మీరు ఎన్ని పూజలు చేయండి, నాకు ఈ దేహానికే నన్ను కనుక పరిమితం చేస్తే మీరందరూ నన్ను అగౌరవపరుస్తున్నట్టు. ఇంకా నేను ఎవరినో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు, ఈ దేహమాత్రుడే అనుకుంటున్నారు. నిజంగా కృష్ణుడు దేహమాత్రుడైతే ఇప్పుడు లేడని అర్థం. అప్పుడు ఉండు, ఇప్పుడు లేకపోతే వాడు దేవుడు ఎలా అవుతాడు? ఇదే మీ అండర్స్టాండింగ్, ఇదే మీ నోయింగు. నీకు ఆ విషయం అర్థం కాకపోతే, విషయాన్ని తెలుసుకునే శక్తి లేకపోతే, విషయాన్ని తెలుసుకునే అవగాహన సూక్ష్మ బుద్ధి మీకు లేకపోతే, విషయాన్ని మీకు విషయం మీకు అర్థం కాకపోతే మీకు అనుభవంలోకి ఎలా వస్తుంది అయ్యా అంటున్నారు స్వామివారి గీతలో. అసలు విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, విషయం మీకు అర్థం కాదనుకోండి, అర్థం కాదు అనుభవంలోకి ఎలా వస్తుంది? ఏదైతే అర్థమైందో అదే అనుభవంలోకి వస్తుంది. నోయింగ్ మట్టుకే ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది. ఏదైతే మీకు తెలియదు అది అనుభవంలోకి రాదు. మీకు తెలుసున్నదే మీరు ప్రాక్టీస్ చేస్తారంటే అనుభవంలోకి వస్తుంది. అసలు విషయమే తెలుసుకోకపోతే ఎక్స్పీరియన్స్లోకి ఎలా వస్తుందయ్యా? ముందు విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఒకటే నేను దేహమాత్రున్నాను, ఈ దేహానికి పూజలు చేయడం ఒకటే నేర్చుకున్నారు. అంతకంటే మీరు లోపలికి వెళ్ళలేకపోతున్నారు. అంటే అర్థం చేసుకోవడం కష్టం, పూజ చేయడం తేలిక. అంచేది మనకి అర్థం చేసుకునేటప్పుడు బ్రెయిన్ కొంత పని చెప్పాలి. ఆ పని చెప్పడం ఇష్టం లేక ఆ బుద్ధికి స్వామర్థనం అలవాటు చేసి ఈ చేతులకు పని చెబుతున్నాం. అంటే కృష్ణుడు ఇక్కడ గీతలో ఏమని చెబుతున్నాడంటే, నీకు అర్థం చేసుకో ముందు, నో అనేది ముఖ్యం, నోయింగ్ అనేది ముఖ్యం, అది నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే నువ్వు అర్థం చేసుకున్నది నీకు అనుభవంలోకి వస్తుంది. కానీ నీకు అర్థం కానిది నీకు అనుభవంలోకి ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా నీకు అనుభవంలోకి రాదు. అంటే అర్థం చేసుకోవడం కూడా ఒక యోగంతో సమానం. అంటే యోగం యోగం అంటే ఏం లేదు, యోగము యోగం అంటే ఏం లేదు. భగవద్ అనుభవం పొందటానికి ఏ విషయాలు, ఏ గుణాలు ఏదైతే మనకు భగవద్ అనుభవం పొందటానికి అడ్డొస్తున్నాయో వాటిని బయటికి లాగి వాటిని నాశనం చేయటమే యోగం యొక్క లక్ష్యం. అదే సాధన. సాధన సాధన అంటే అదే. నువ్వు భగవద్ అనుభవం పొందటానికి నీ ఏ హ్యాబిట్స్, ఏ అలవాట్లు అయితే అడ్డొస్తున్నాయో చూసుకోవాలి. అలవాట్లను ఎలిమినేట్ చేయడానికి, రిమూవ్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అదే సాధన యొక్క ప్రయోజనం. అదే ఇప్పుడు ఇంతకీ లోచూపు గురించి వారు అడుగుతున్నారు కాదు, నీకంటే భిన్న గురువుని అన్వేషిస్తావు అంటే నీకు ఆత్మబుద్ధి కలిగితే నీకంటే వేరుగా దేవుడు లేడు, నీకంటే వేరుగా గురువు లేడు, నీకంటే వేరుగా లోకం లేదు, నీకంటే వేరుగా ఏది లేదు. అంతా నువ్వే, లోపల నువ్వు, బయట నువ్వు, అంతా నువ్వే. ఇంకా రాకాలేదు, పోకాలేదు. రమణ మహర్షి గారు చెప్పారు, మీరు వెళ్ళిపోతున్నారు, మేము ఉండిపోతున్నాం ఉన్నారు కొంతమంది భక్తులు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఐ ఆమ్ హియర్, వేర్ కుడ్ ఐ గో? నేను అంతటా ఉన్నాను, అంతటా ఉన్న వస్తువు ఎక్కడికి వెళుతుంది, ఎక్కడికి వస్తుంది? నేను అంతటా ఉన్నాను. నేను విశాఖపట్నంలో ఉండి కాకినాడలో లేకపోతే కాకినాడ వెళ్ళొచ్చు. అంతటా ఉన్న వస్తువుకి ఒక చోట, అంతటా వ్యాపించి ఉన్న వస్తువుకి గోయింగ్ లేదు, కమింగ్ లేదు. నాకు వెళ్ళటానికి వెళ్ళిపోతున్నారు, ఈ స్వామి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు అంటే వెళ్ళటానికి నేను లేని చోట ఒకటి ఉంటే వెళ్ళటం అనేది జరుగుతుంది. నేను లేని చోట అంటే ఒకటి లేదు కదా. ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఐఎమ్ హియర్, వెరుకుడే గో. ఒకవేళ వెళ్ళాలి, వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్తాను? నేను లేని చోట అంటే ఒకటి ఉంటే కదా. లాస్ట్ నేను చెప్పినటువంటి మాటలు, పేద బుద్ధి, ఆ వేరి బుద్ధి, ఆ కృత్రిమ నేను, ఆ దేహగతమైన నేను, ఆ మిథ్యా నేను, అసత్యమైన నేను నీకు ఉంది కాబట్టి అదే ఉపద్రవాలన్నీ తెచ్చిపెడతాను నీకు. అంచేత నువ్వు ఆ భేద బుద్ధి ఏం చేస్తుందంటే నీకు దేహంతో కూడా గురువు కావాలని చెబుతుంది. నీకు దేహం నువ్వు అనుకుంటున్నావు కదా, అలాగో దేహంతో ఉండాలి నీకు గురువు అని అది చెబుతుంది. దేహంతో, దేహంతో ఉన్న గురువుని వెతుక్కో అని ఇది చెబుతుంది. ఏది చెబుతుంది? ఈ మిథ్యానే నువ్వు చెబుతుంది. చెబితే వాడు ఇప్పుడు ప్రారంభిస్తాడు యాత్ర. వీడు యాత్ర ప్రారంభిస్తాడు, అన్వేషణ ప్రారంభిస్తాడు. ఏడు ఎక్కడ గురువు దొరుకుతాడు, ఎక్కడ గురువు? ఈ గురువు కోసం వెతుక్కోమని చెప్పేది కూడా మిథ్యానేనే. ఈ గురువు కోసం వెతుక్కోమని చెప్పేది కూడా మిథ్యానేనే. అంచేది ఏమిట్రా పాపం, వీడు మన లోపలే ఉన్నాం, ఈ మిథ్యానేనే అడుగునే ఉన్నాం, దాని మొదల్లో ఉన్నాం. వీడు ఆ మిథ్యానే నాలోంచే మిథ్యానేనే వస్తుంది. అది దేహంతో తాదాత్యం పొందటం వల్ల ఇంకో గురువు కోసం వెతుక్కుంటుందని లోపల ఉన్న ఆత్మ పాపం మన మీద గాలిపడి అది కాళ్ళు చేతులు కొడుకు తొడుక్కొస్తుందని అది గురుపట. అంటే వస్తువుని వెతుకుతున్నాం, అది ఎక్కడుందో మనకు తెలియదు. మనం ఏ వస్తువు కోసం అయితే అన్వేషణ చేస్తున్నాము, ఆ వస్తువుని మిథ్యానేన లోపల వెతకడం మానేసి బయట వెతుకుతాను. వీళ్ళు మనం బయట కనిపిందాం అని చెప్పి వీళ్ళకి లోపల గొడవ లేదు, బయట కనిపిందాం అని ఆ లోపల ఉన్న వస్తువు జారిపడి ఈ కాళ్ళు చేతులు వేసుకొచ్చి మనలాగా కూర్చుంటుంది, ఏమీ తెలియనట్టు కూర్చుంటుంది. ఆ గురువు చెబుతుందట లోపు చూపి ఎలా వెళ్ళాలో. లోచూపు లోచూపు అని పొద్దున్న అమ్మగారు అడిగారు కదండి. ఆ లోచూపుకి ఎలాగా ఆ బయట గురువు వేసి కాళ్ళు చేతులు తొడుక్కొస్తున్నాను. మనలాగే కాళ్ళు చేతులు ముక్కు నోరు ఉంటుందండి. ఏం చేద్దండి, మనలాగే ముక్కులో ముక్కు ఉండదు అనుకోండి, నోరు ఉండదు అనుకోండి, కళ్ళు ఉండదు అనుకోండి, ఆ బయటకు వచ్చిన గురువు నీకు ముక్కు లేదు, నీకు కళ్ళు లేదు, బయటకు పొమ్మంటాం అంటున్నాం. అంటే మనలాగే ముక్కు ఒకటండి, నోరు వేసి కళ్ళు వేసుకుని సిద్ధమవుతుంది అక్కడికి వచ్చింది. కానీ ఆ దేహం ధరించిన ఆత్మ, ఆ దేహం తాను కాదని ఏదో ప్రయోజనం కోసం వచ్చాం, లోచూపు కలగజేయడానికి వచ్చాం. అది ఆ లోపల అది ఆ దేహం తాను కాదని తెలుస్తూ ఉంటుంది. కానీ మన కోసం దేహం ధరించి వచ్చింది. వచ్చి ఏం చెబుతున్నట్టండి అమ్మగారు అడిగారు కదా, అది చెబుతుందట లోచూపు అంటే ఏమిటో. ఏదండి ఈ నిజమైన ఆత్మే బాహ్యంగా శరీరం ధరించి వచ్చి మనకు బయట చూపే, కానీ జన్మ జన్మల నుంచి బయట చూపే, కానీ మనకు లోచూపు లేదు. మనకి చర్మదృష్టే కానీ ఆత్మదృష్టి లేదు. చర్మదృష్టికి అలవాటు పడ్డాం, ఆత్మదృష్టి మనకు లేదు. అంటే లెదర్ బిజినెస్కి అలవాటు పడ్డాం, అంటే మనకు ఆత్మదృష్టి లేదు. ఆత్మదృష్టి ఎలా చేయగలరు? ఆత్మే ఆత్మదృష్టి ఎలా కలగజేయగలరు? ఆత్మే చెప్పగలదు, కానీ మనం ఎలా చెబుతాం? మన అహంకారం చెప్పగలదటండి, చెప్పలేదు కదా. అంచేత ఆత్మే ఒక శవాన్ని వేసుకొచ్చి మన దగ్గర కూర్చుని ఒకవేళ వచ్చి కూర్చుంటుంది అనుకోండి, దాని మీద మనకు ఆకర్షణ కలగదు అనుకోండి, దాని మీద ఆకర్షణ కలిగేటట్టు కూడా ఆత్మే చేస్తుందటండి. దాని మీద అట్రాక్షన్ కలిగేటట్టు కూడా ఆత్మ చేస్తుందటండి. చేసి ఏం చేస్తుంది ఆయన? ఏం చేస్తాడటండి ఆయన? లోపల నీ లోపల ఉన్న ఆత్మే వాడు, నీ లోపల ఉన్న ఆత్మే వాడటండి. కానీ వాడు ఎవరు ఉంటావు? మామూలుగా మనిషి కింద చూస్తావు, ఆడ ఆత్మే మనిషి కింద చూస్తావు. కానీ ఆడు మనిషి కింద నీకు కనిపిస్తాడు, కానీ ఆడు బోధించేదంతా ఆత్మ గురించే, సత్యం గురించే, జ్ఞానం గురించే. వాడు అదే కాబట్టి అది గురికే నోరు నోరు ఒకటి ఉంది. ఆ నోరు లేకపోతే బయటకు పొమ్మంటాం మనం. మనలాగా వాడు కూడా ఉండాలన్నమాట. సరిగ్గా ముక్కు మన ముక్కులాగా ఉండాలి, అన్ని సరిగ్గా సరిపడాలి, లేకపోతే బయటకు పొమ్మంటామండి. పాపం మన వేషం వేసుకొచ్చి ఆడొస్తాడు. వేషం వచ్చి వాడికి ఒకవేళ నోరు లేదనుకోండి, నోరు లేకపోతే నోరు ఉండాలని చెప్తాం. ఒక మాట మనకు మాటలు అలవాటు ఉన్నాక అలాగే ఆయన కూడా మాటలు చెప్పమంటాం గురువును కూడా. అంటే వాడు మాటలు చెప్తాడు. వాడు ఎవడు? దేహమే. వాడి ఎవడు? జ్ఞానమే. వాడి దేహం గురించే, వాడి జ్ఞానమే, వాడు సత్యమే, వాడు ఆత్మమే, వాడి బ్రహ్మమే. అంటే వాడు బ్రహ్మం గురించే, సత్యం గురించే చెబుతూ నీకు లోచూపు కల్టివేట్ చేసి లోచూపు ఎలాగెలాలో చెప్పటమే కాకుండా, నీకు నేర్పడమే కాకుండా అంతర్దృష్టి కలగజేస్తాడు. మనస్సుకి అంతర్ముఖత్వం కలగజేస్తాడు. అంతర్ముఖత్వం కలిగాక అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టిగా సూక్ష్మబుద్ధికి జ్ఞానాన్ని బోధించి నేను తన స్వరూపాన్ని ఇస్తాడు. ఈ ప్రక్రియ అంతా కూడా వాడు మహాజ్ఞాని, మహాగురువు. వాడు కాళ్ళు చేతులు, వాడు కాళ్ళు చూసినా చేతులు చూసినా నీకు కొంతకాలం ఆత్మ కింద కనిపిస్తాయి. వాడు దేహం కూడా ఆత్మని నీకు స్ఫురిస్తుంది. ఓ ఇప్పుడు వరకు దేహం దేహమును ఆడు ఆత్మవైభూరి నుంచి టీచ్ చేస్తాంటే, ఆడు ఆత్మవైభూరి నుంచి మాట్లాడుతుంటే ఆ దేహం కూడా నీకు ఆత్మ అయిపోతుంది. గురువు యొక్క దేహం కూడా నీకు ఆత్మ అయిపోతుంది. చివరికి ఆ గురువు దేహం కూడా నీకు ఆత్మ కింద కనిపిస్తుంది. వాడు నేర్పుతాడు అయ్యా, లోచూపు నేర్పాలంటే నేను ఎక్కడ నేర్పుతాం పొద్దున చెప్పిన అమ్మగారికి. వాడే నేర్పుతాడు. ఏ నేర్పుతాడు వాడు? ఆ గురువే వచ్చి లోపల ఉంటుంది, చైతన్యమే వస్తుంది. వాడు ఏం చేస్తాడు? వాడు సత్యమే. వాడు ఏం చేస్తాడు? వాడు సత్యమే కాబట్టి నీకు సత్యాన్ని బోధిస్తాడు. వాడు ఆత్మే కాబట్టి నీకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. దానితో వాడు బోధించగా 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 వాడు ఏం చెప్తాడంటే, నీకు లోపల ఉంది, నీ లోపలే ఉన్నాడు ఈశ్వరుడు. నువ్వు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, ఎక్కడో వెతుకుతున్నావు, నువ్వు సుఖాన్ని ఎక్కడో వెతుకుతున్నావు, నీ లోపలే ఉంది, లోపలే ఉంది అని వాడు చెప్పడం ప్రారంభిస్తే, టీచింగ్ మొదలుపెట్టేటప్పటికి లోపల ఉందంటున్నారు, ఇది లోపలే ఉందంటున్నారు, అప్పుడు లోచూపు వాడు నేర్చుకోవడం ప్రారంభిస్తాడట. అది లోచూపు అంటే లోపల ఉందంటున్నారు కదా, అయితే లోచూపు కావాలన్నమాట మనకి. లోచూపు లేకపోతే లోపల ఉన్న వస్తువు తెలియదు కదా అని ఆ లోచూపు నేర్చుకోవడానికి ఆ జీవుడు ప్రారంభిస్తాడు. అది కల్టివేట్ చేస్తాడు, ఆ లోచూపుని కల్టివేట్ చేస్తాడు. అంటే ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే, పరమోత్కృష్టమైన ఉదాత్తమైన జ్ఞానం, ఉన్నతమైన జ్ఞానం, సహజమైనటువంటి జ్ఞానం. అంటే వైభవం ఎక్కడుందంటే అండి, పరిపూర్ణమైన సత్యం. ఏ కారణం రమణస్వాములు ఉన్న వైభవం ఎక్కడుందంటే, బాహ్యమైన కారణాలు లేకుండా పరిపూర్ణమైన సత్యం, పూర్ణమైన సత్యం తనంతట తానుగా ఆయనకి స్వరూపంగా వ్యక్తమై అది అపూర్వం, అద్భుతం, ఉదాత్తం. చాలా మందికి ఏదో కారణం వల్ల, ఏదో కారణం వల్ల రావచ్చు, ఏదో సాధనం వల్ల రావచ్చు, ఆ పూర్ణమైన సత్యం తనంతట తానుగా ఆవిర్భవించింది. అక్కడున్న వైభవం అది సనత్. ఛాందోగ్యోపనిషత్తులో సనత్ కుమారుడు నారదుడికి భూమ విద్యను చెప్పాడు, ఆత్మవిద్యను ఉపదేశించాడు. వాడే వీడని చెబుతారు కొంతమంది. అపర సనత్ కుమారుడు అంటారు ఈ అరుణాచలేశ్వర కుమారుడు. ఆంగ్ల భాషలో సామెత, జ్ఞాని యొక్క నాలుక హృదయంలో ఉంటుందని, అంటే హృదయమే మాట్లాడుతూ ఉంటుంది, ఈ నాలుగు మృతు మౌత్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది, ఆ హృదయమే మాట్లాడుతుంటుంది, అది బోధిస్తూ 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 ఉంటుంది. ఆ టీచర్లో నీకు అంతర్దృష్టి కలుగుతుంది, లోచూపు కలుగుతుంది. నీకు తెలియదు నాకు లోచూపు కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది, నీకేమి తెలియదు, నీకేమి తెలియకుండానే నీకు లోచూపు అది లుక్కి నిచ్చింది, నీకు అలవాటు అయిపోతూ ఉంటుంది. నీకు తెలియదు అంటే గురువు నీకు నీకేమి నీకు ఏం బాధ కలగలేడు, నీకు తెలియకుండానే వాడు ఆ టీచింగ్ లో టీచింగ్ ఆ టీచ్ టీచ్ చేసేవాడు ఆడే, ఆ టీచింగ్ పట్ల నీకు ఆకర్షణ కలగజేసేవాడు వాడే, నీకు లోచూపు కలగజేసేవాడు వాడే, అన్ని వాడు పనులన్నీ వాడు చేసుకుని పోతూ ఉంటాడు. ఆడి మీద నీకు ప్రేమ లేకపోతే ప్రేమ కలగజేసేవాడు వాడే. నీకు అంతర్దృష్టి కలుగుతున్నట్టు గుర్తి ఏంటంటే, మనస్సు అణుగుతూ 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 ఉంటుంది. మన మనసు విజృంభిస్తుంది అనుకోండి, మనకు అంతర్దృష్టి కలగటం లేదని గుర్తు. మన శరీరం బాగా వేడిగా ఉందనుకోండి, జ్వరంగా ఉందని అర్థం. అలాగే మీకు అంతర్దృష్టి కలుగుతుంది అనుకోండి, మీ మనస్సు అణుగుతుందని అర్థం. మీకు అంతర్దృష్టి కలగటం లేదనుకోండి, మీ మనసు అనగటం లేదని అర్థం. అంటే అంతర్దృష్టి కలుగుతుంటే మీకు ఆ సూక్ష్మ బుద్ధి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగిన వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ అంతర్దృష్టి లేని వాడికి ఆత్మజ్ఞానం కలగదు. స్థూల బుద్ధి ఉన్న వాడికి ఆత్మజ్ఞానం కలగదు, సూక్ష్మ బుద్ధి ఉన్న వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. లోచూపు లేకుండా, అంతర్ముఖత్వం లేకుండా, అంతర్దృష్టి లేకుండా ఆత్మజ్ఞానం మీకు కలుగునే కలగదు. ఆత్మజ్ఞానం మీరు ఏ దేవుణ్ణి ఆరాధించండి, ఏ గురువుని ఆశ్రయించండి, ఏ జపం చెయ్యండి, ఏ ధ్యానం చెయ్యండి, ప్రాణాయామం చెయ్యండి, ఏ మార్గం ద్వారానే మీకు లోచూపు కలగవలసింది, అంతర్దృష్టి కలగవలసింది, అంతర్ముఖత్వం కలగవలసింది, ఆ సూక్ష్మబుద్ధి కలగవలసింది. సూక్ష్మబుద్ధి లేకపోతే సూక్ష్మ విషయాలు అర్థం కావు నీకు. గురువు 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 అంటే ఎవడంటే, నీకు నీకు లోచూపు ఎవడైతే కలగజేస్తున్నాడో, నీకు అంతర్దృష్టి ఎవడైతే కలగజేస్తున్నాడో, నీకు అంతర్దృష్టి కలగటానికి అనుగుణంగా నీకు ఆ లోపల నీ బుద్ధి సూక్ష్మం అవటం కోసం, నీకు సటిల్ ఇంటలెక్ట్ రావడం కోసం ఎవడైతే నీకు సహాయం చేస్తున్నాడో వాడే గురువు, వాడే పరమ గురువు, వాడే గురు రాజు. వాడు గురువులకు గురువు, గురురాజు అంటే గురువులకు గురువు. గురువులకు గురువు ఎవడు? దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఏం మాట్లాడలేదు, ప్రాయక్టిగా కూర్చున్నాడు. అంటే సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళకి అంతర్దృష్టి ఉన్న వాడికి మౌనం యొక్క ఉపదేశం అందుతుంది. ఆ సూక్ష్మ బుద్ధి లేని వాడికి మౌనం యొక్క ఉపదేశం అందదు. స్థూల దృష్టి ఉన్న వాళ్ళకి మాట కావాలి. అందుకే గురువు మాట చెప్తాడు, లేకపోతే మాట కూడా అవసరం లేదు. స్థూల బుద్ధి ఉన్నవాడికి గురువు యొక్క మాట అవసరం. సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి, బుద్ధి పవిత్రమైన వాడికి గురువు యొక్క మాట కూడా అక్కర్లేదు. గురువు యొక్క మౌనం సరిపోతుంది. గురువు మౌనం కూడా మాట్లాడుతుంది. ఆ మౌన భాషని ఆ సటిల్ ఇంటలెక్చువల్ అనేవాడు, ఆ పరమ పవిత్రుడు, ఆ ఏకాగ్రమైన చిత్తం కలవాడు, పవిత్రమైన చిత్తం కలవాడు, వాడికి గురువు యొక్క మౌన సందేశాన్ని అందుకోగలడు. అయితే మిగతా వాళ్ళందరూ మాట ఏమైపోతుందంటే, మిగతా వాళ్ళ కోసం ఆ సూక్ష్మ బుద్ధి లేని వాళ్ళకి, ఆ పవిత్రత లేని వాళ్ళకి మాట అవసరం. కాబట్టి ఆ గురువే నీకు ఒక మాట చెబుతాడు. ఆ మాట జ్ఞానం, ఆ చూపు జ్ఞానం, ఆ టచ్ జ్ఞానం, ఆ మౌన జ్ఞానం, ఆ కదలక జ్ఞానం, అంతేకాదు దేహం అంతా కూడా జ్ఞానం. ఎవరైతే ఇతరులకు అంతర్దృష్టి కలగజేస్తున్నారు, ఎవరికి ఎవరైతే ఇతరులకు ఆత్మజ్ఞాన సంపార్జనకి సహకరిస్తున్నారో, అట్టి మనుషుల్ని, అటువంటి వ్యక్తుల్ని లోకం భగవంతుడితో సమానంగా పూజిస్తుంది. అంటే భగవంతుడిని ఎంత గౌరవంగా మనం పూజిస్తున్నామో, భగవంతుడి పట్ల ఎంత రెవరెన్స్ చూపిస్తున్నామో, ఎంత రెస్పెక్ట్, మోస్ట్ రెస్పెక్ట్, ఆ మోస్ట్ రెస్పెక్ట్ ఏ వ్యక్తి పట్ల అయితే మనం చూపిస్తున్నామో, ఎవరైతే రెస్పెక్టెడ్ సన్ ఆఫ్ ఇండియో, ఎవరిని చూసి మనకు ఆకర్షణ కలుగుతుందో, ఎవరిని చూస్తే మనకు గౌరవించాలనిపిస్తుందో, ఎవరిని చూస్తుంటేనే మనకు ఆ ఫేస్ చూస్తుంటేనే మనకు జ్ఞానం కలుగుతుందో, వారిని లోకం భగవంతుడితో సమానంగా ఆరాధిస్తారట. ఏం చేత భగవంతుడితో సమానంగా ఆరాధిస్తారటండి? భగవంతుని యొక్క స్వరూపాన్ని వాడు దైవలు అనుగ్రహించారు కాబట్టి. ఈ లోపల ఏదైనైతే మనకి ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, అది శుద్ధమైన నేను కాదు, అది నకిలీ నేను. నిజమైన బంగారానికి నకిలీ బంగారానికి ఎంత తేడా ఉంటుందో, మన హృదయంలో నిజమైన నేనుకి ఈ మిథ్యా నేనుకి అంత తేడా ఉంది. ఈ మిథ్యా నేను ఏం చేస్తున్నాయంటే, బయట ఉన్నటువంటి వస్తువులతోటి, బయట ఉన్న మనుషులతోటి, బయట ఉన్న సంఘటనలతోటి తాదాత్మ్యం పొందుతుంది. భగవాన్ చెప్పారు దీనికి ఎంతసేపు జతలు కావాలని. జతలు లేకుండా ఉండలేదు, సపోర్ట్ ఉండాలి దీనికి. దీనికి ఎంతసేపు సపోర్ట్ ఉండదు. మిమ్మల్ని ఎవరైనా విమర్శించారనుకోండి, ఏమండే మమ్మల్ని అమ్మగారే విమర్శిస్తున్నారని ఇంకోళ్ళ దగ్గరికి వెళతారు. ఆ విమర్శల్ని మీరేమి లెక్క చేయక్కర్లేదని ఆ అమ్మగారికి చెబుతారు. ఈ సపోర్టాలు కావాలి దానికి ఎంతసేపు. దానికి సపోర్ట్ ఉండాలి. దానికి ఏంటి సపోర్ట్ ఉండాలి? విజ్ఞానానికి ఎంతసేపు ఏదో సపోర్ట్ ఉండాలి. ఆ శుద్ధమైన నేనికి, లోపల స్వచ్ఛమైన నేనికి అది జతా పట్టదు, దానికి ఏం సపోర్ట్ అక్కర్లేదు. అది స్వతంత్రమైనది, అది ఇండిపెండెంటే కానీ డిపెండెంట్ కాదు. ఈ మిథ్యానేను డిపెండెంట్. అంటే మిథ్యానేను మనకు దుఃఖం ఎక్కడొస్తుందంటే ఇదే కారణం. దుఃఖానికి కారణం ఎక్కడ ఉంది? లోపల ఉన్నటువంటి మిథ్యానేను, ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే మనకు దేహ పరిమితమైన నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే మనకు వ్యక్తమయ్యి మన దేహాన్ని నేను అని దేహబుద్ధిని ఏదైనా మనకు కలగజేస్తుందో, అదే బయట ఉన్న మనుషులతోటి, బయట ఉన్న వస్తువులతోటి తాదాత్మ్యం చెందుతుంది. ఆ తాదాత్మ్యానికి భంగం అయినప్పుడు మనకు దుఃఖం వస్తుంది. అంటే ఐడెంటిఫై అవుతుంది, బయట ఉన్న మనుషులతో ఐడెంటిఫై అవుతుంది, వస్తువులతో ఐడెంటిఫై అవుతుంది, సంఘటనలతో ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు ఐడెంటి అది నిజం కాదు. ఈ దేనితో ఐడెంటిఫై అవుతుందో అది నిజం కాదు. ఏదో రోజులకు భంగం అవుతుంది, అది మళ్ళీ దుఃఖం వస్తుంది మనకు. అంటే ఈ దుఃఖం ఎప్పుడు ఏ జన్మ కాదన్నా వెంటాడుతూ ఉంటుంది. ఏం చేద్దాం? మిథ్యాన్ని నశిస్తేనే కదా దాని తాదాక్ష్యం పొందటం మానదు. అంచేదా మిథ్యా మనస్సే మనకి మిథ్యానేనుగా వ్యక్తం అవుతుంది. ఆ మనస్సు యొక్క అడుగునే, ఆ మనస్సు యొక్క మొదలులోనే, ఆ మనస్సు యొక్క ఆదిలోనే చైతన్యం ఉందవయ్యా, ఆత్మ ఉంది, భగవంతుడు ఉన్నాడు. ఆ మనస్సు యొక్క మొదలులోకి, ఆ మనస్సు యొక్క ఆదిలోకి, ఆ మనస్సు యొక్క మొదలులోకి నువ్వు వెళ్ళగలిగితే అక్కడ మనస్సు ఏ విధంగా అయితే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, చైతన్యం కూడా మనస్సుకు ఆదిగా ఉన్న చైతన్యమే నీకు నేనుగా వ్యక్తమవుతుంది. అది అఖండముగా ఉంటుంది, అది అఖండముగా ఉంటుంది. దానికి దేహం అక్కర్లేదు, లోకం అక్కర్లేదు. దానికి దేహం అక్కర్లేదు, లోకం అక్కర్లేదు, విషయ సుఖాలు అక్కర్లేదు. ఏం చేద్దాం? వాళ్ళ స్వరూపమే సుఖం కాబట్టి మార్కెట్లోకి వెళ్ళి పడదు సుఖం కోసం. విజ్ఞాని అని దుఃఖ స్వరూపం. లోకం అంతా అనిత్యము మాత్రమే కాదు దుఃఖ స్వరూపం. కృష్ణుడు చెప్తాడు గీతలో, నువ్వు దేహం ధరించావంటే ఇది దుఃఖాలయం, ఈ దుఃఖం మాత్రమే కాదు అనిత్యము అశాశ్వతము దుఃఖంతో కూడి ఉంటుంది. ఈ దుఃఖం మిశ్రితం. నువ్వు దేహం ధరించావా నీ ఏదో రూపంలో దుఃఖం నీకు తప్పనిసరిగా వస్తుంది. నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. దేహం ధరిస్తే నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఈ నిజాన్ని అది లోపల ఉంటుంది, బయట విషయాలను చూస్తూ ఉంటుంది, ఆ విషయాలకి ఆకర్షిస్తూ ఉంటుంది, ఆ విషయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది ఇలా ఎంజాయ్ చేయగా చేయగా మనం ఏం చేస్తుందంటే దేహం ముసలిదై చనిపోతుంది. కానీ ఎంజాయ్ చేయాలనే బుద్ధి దానికి పోదు. ఆ బుద్ధి ఉన్నంతకాలం పునర్జన్మ వచ్చి దొరికింది. ఇదే పునర్జన్మ సిద్ధాంతం. ఇది బాగా అర్థం చేసుకోండి. లోకాల నిజానికి ఎంతసేపు ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ప్రపంచం దానికంటే వేరుగా ఉందనిపిస్తుంది, దేవుడు దానికంటే వేరుగా ఉన్నాడనిపిస్తుంది. ఆ నిజాన్ని విషయాలను కల్పిస్తుంది, ఆ విషయాలు ఇన్వాల్వ్ అవుతుంది, ఆ విషయాలు ఎంజాయ్ చేస్తుంటుంది. ఆ ఎంజాయ్ దేహం నశించినా ఎంజాయ్మెంట్ చేయాలని బుద్ధి పోదు. అయితే నీకు మళ్ళీ పునర్జన్మ తిరిగి దేహం వస్తుంది, అది ఎంజాయ్మెంట్ కోసం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే విషయ చింతన విషయాల్లోంచి నువ్వు సుఖం ఎంతకాలం అయితే కోరుతున్నావో, విషయ చింతనలోంచి నువ్వు ఎంతకాలం అయితే సాటిస్ఫాక్షన్ కోరుతున్నావో అంతకాలం నీకు పునర్జన్మలు వస్తాయి. విషయ సుఖాలతో నిమిత్తం లేకుండా, విషయానందంతో నిమిత్తం లేకుండా ఆత్మానందాన్ని, ఆ స్వచ్ఛమైన ఆనందాన్ని, ఆత్మ సుఖం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు విషయ సుఖాలను ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నావో ఆత్మ సుఖం అలాగే నీకు ఎంజాయ్ చేసినప్పుడు నువ్వు పునర్జన్మ లేని స్థితికి ఎదిగి వెళతావు. ఇది సిద్ధాంతం. నీ దేవుడు ఎవరు, ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు, నీ గురువు ఎవరు ఉంది ఇక్కడ అంటే అంత ప్రధానమైన విషయాలు కాదు. సబ్జెక్ట్ ముఖ్యం, ఆలోచన ముఖ్యం. అంచేది నువ్వు ఏదైనా అపచారం చేసినా గురువు చెప్పినట్టు నడుచుకోపోయినా గురువుకు కోపం రాదు అయ్యా. గురువు కోపం నిన్ను సరిదిద్దటానికే ప్రయాణం చేస్తూ ఉంటాడు. పొద్దున్న అమ్మగారు జేకే గారి పుస్తకాలు చదివిన అమ్మగారు అంటున్నారు నా దగ్గరికి వచ్చండి, ఏమంటే పిల్లవాడు మన పిల్లవాడు అనుకోండి, మన పిల్లవాడు ఏదైనా పొరపాటు చేస్తాడనుకోండి, ఏదో ఒకసారి ఊరుకుంటాం, రెండు సార్లు ఊరుకుంటాం, మూడోసారి పట్టుకుని వడ్డిస్తాం. అది పిల్లవాడు పొరపాటు చేస్తే ఒకసారి ఊరుకుంటామటండి, రెండు సార్లు ఊరుకుంటామటండి, మూడోసారి బెత్తం తీసుకుంటామటండి. గురువు మటుకు ఆ పని చేయడం బెత్తం తీసుకోవటం క్షమించడమే. క్షమించి నేను కూడా తిరిగి నువ్వు పడే బాధలు వాడు కూడా పడి, తల్లి చెయ్యలేని పని, తండ్రి చెయ్యలేని పని, బంధువులు చేయలేని పని, ఎవరు చేయలేని పని నువ్వు సహిస్తే వాడు కూడా సహించి నిన్ను వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని పొందే వరకు ఈ జన్మలే కాదు రాబోయే జన్మలు కూడా వెంటాడుతూ ఉంటాడు. మూడో తప్పిది మనం భరించలేమే వాడు మన బిడ్డ అయినప్పటికీ. అవసరం అయితే ఏర్పాటు కాపురం పెట్టేస్తామండి, వీడితో బాధపడలేకపోతున్నాం, నువ్వు ఏర్పాటు కూడా ఇల్లు కట్టిస్తాం అని బయటకు పొమ్మంటాం, వాడితో పడలేదు బ్రూ మట్టికి అలా విడిచిపెట్టాడు వాడిద్దరు. మనకి అనుభవం తెలుస్తాను కదా, మన పిల్లవాడినే పట్టుకుని మనం బెత్తంతో కొట్టేస్తాం, మూడోసారి తప్పు చేస్తాం, ఏదో ఒకసారి క్షమిస్తాం. కానీ గురువుకి క్షమించడమే పనట్నే ఆయన స్వరూపమే క్షమటం. ఎలాగ వాడిని సరిదిద్దాలి, ఎలాగ సరిదిద్దాలి ఈ తప్పిపోయిన గొర్రె లాంటి వాడు, ఈ గొర్రెల్ని ఎలా కాయాలి మనం అని వాడి గురి తప్పిపోయిన గొర్రెల గురించి వాడిని ఎలా బాగు చేయాలి, వాడిని ఎలా ప్యూరిఫై చేయాలి, వాడికి ఎలాగే ఆనందాన్ని సుఖాన్ని ఏ విధంగా వాడికి స్వరూపంగా మనం వ్యక్తం చేయాలి. వాడి గురించి తపిస్తూనే ఉంటాడు కానీ వాడి గురించి ఆగ్రహం పొందడు. ఒకవేళ ఎప్పుడైనా వాడికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహమే ఆగ్రహంగా వస్తున్నట్టు. తల్లికి ఆగ్రహం వస్తే అది ఆగ్రహమైనట్టు, గురువుకి ఆగ్రహం వస్తే అది ఆగ్రహం కదా, అనుగ్రహం ఆగ్రహం కింద వస్తున్నట్టు. అంచేది భగవంతుడు నిన్ను విడిచిపెట్టినా గురువు విడిచిపెట్టడు, సరిదిద్దుతూనే ఉంటాడు. నిన్ను సరిదిద్దుతూనే ఉంటాడు గురువు. అంటే ఆయన ఎందు నీకు ప్రేమ కలగటం కోసం నీకు పుష్కరణ అనే ప్రేమ ఇస్తూ ఉంటాడు. నోటితోటి వర్ణించలేనటువంటి ప్రేమను నీకు ఇస్తూ ఉంటాడు. అంటే ప్రేమ యొక్క రుచిని చూపించి ఆయన పట్ల నిన్ను ఆకర్షించుకుంటాడు. ఎందుకు ఆకర్షించుకుంటాడంటే ఆ జ్ఞానం, ఆయన చెప్పి జ్ఞానాన్ని వినటం కోసం. ఒకసారి శిరిడి సాయిబాబా ఈ మాట అన్నారు. శిరిడి సాయిబాబా ఏం చేశాడంటే, ఈ కొంప ఎలాగో ఉంచండి, నేను దేహాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళుతున్నాను, కానీ నేను తిరిగి వచ్చేటప్పుడు ఈ శరీరాన్ని కాల్ చేయకుండా శరీరాన్ని కాల్ చేస్తే నాకు కొంప ఉండదు, ఏదో శవంలో ఉండాలి కదా. అంటే దాని భక్తులతో ఏం చెప్పాయంటే, ఇప్పుడు నేను వెళ్ళాను, గ్రామస్తులు అందరూ వచ్చి శవాన్ని పట్టుకుని కాల్ చేస్తారేమో, 3 రోజులు చూడండి, మూడు రోజులు చూసినప్పటికీ నేను రాకపోతే శవాన్ని కాల్ చేయండి, నేను మూడో రోజు వచ్చేస్తాను, ఎర వెళ్ళిన దాకుండి వచ్చే శక్తి నాకు సరిపోదు అనుకుని అప్పుడు కాల్ చేయండి నాలుగో రోజున అని చెప్పి వెళ్ళాడు. ఆ భక్తులు కాపలా కాశారు ఆ శరీరాన్ని, ఎవరికి వచ్చి గ్రామస్తులు వచ్చి కాల్ చేయకుండా ఇది శవం నిలండా శవం అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. మూడో రోజున వచ్చాడు, మూడో రోజున శవంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత మరుసటి రోజున ఒక మాట చెప్పాడు, వండర్ఫుల్, ఎవరి ముఖంలోంచి వచ్చినా జ్ఞానము జ్ఞానమే. అంటే తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నాలుగో రోజునే మీ కోరికలు నెరవేరుస్తున్నాను సాయిబాబా గారు, ఈ కోరికలు మా కోరికలు నెరవేరుస్తున్నారని నన్ను అందరూ ఆరాధించేవాళ్ళే, నా బొమ్మలు పెట్టుకుని అందరూ ఆరాధిస్తున్నారు, బాబా గారిని స్మరించుకుంటే మన కోరికలు నెరవేరిపోతాయని మీరు అందరూ అనుకుంటున్నారు. నీ కోరికలు నేను ఎందుకు నెరవేరుస్తున్నానంటే, నీ కోరికలు నెరవేర్చగా 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 మీరు ఏది కోరుకోవాలి నేను కోరుకుంటానో అది మీరు కోరుకుంటారని నెరవేరుస్తున్నాను. ఫాలో అవుతున్నారండి మీరు? నీ కోరికలు నేను ఎందుకు నెరవేరుస్తున్నానంటే, మీరందరూ ఏ జ్ఞానాన్ని కోరుకోవాలని నేను అనుకుంటున్నానో ఆ జ్ఞానం కోరుకునే విధానంగా, ఆ జ్ఞానం మీరందరూ ఏదైతే కోరుకోవాలని నేను అనుకుంటున్నానో ఆ కోరిక మీకు కలగడం కోసం మీ కోరిక నెరవేరుస్తున్నాను, కానీ కోరిక కోసం కోరిక నెరవేర్చడం లేదు. మీరందరూ ఒకటి కోరుకోవాలని అనుకుంటున్నాను, అది వాళ్ళు కోరుకోవటం లేదు, అది కోరుకుంటారేమో ఆశపడి మీ కోరిక నెరవేరుస్తున్నాను నేను. అమలు తిరిగి శరీరంలోకి వచ్చాడు నాలుగో రోజులు చెప్పాడు బాబా సాయిరామ్. రమణ మహర్షి అడిగారు, భక్తుడు వస్తా ఉండేవాడు, నేనేదో మోక్షానికి తొందరపడటం లేదు, ఏదో జ్ఞానం వచ్చేయాలని తొందరపడటం లేదు, ఇంకో వంద జన్మలకు వచ్చిన తర్వాత పడలేదు, అప్పుడైనా మా గురువుగా ఉంటే సరిపోతుంది అనేవాడు. దానికి తొందర లేదంటే ఇంకో వంద జన్మలకు వచ్చినా ఇబ్బంది లేదు, నువ్వు మటుకు గురువుగా ఉండాలి అప్పుడు కూడా. అది విశ్వాసం, ప్రేమ, ఆప్యాయత. షేక్స్పియర్ కూడా ఒక డ్రామాలో అంటాడు, Shall we not forget the false eye to be real life? నువ్వు నిజమైన నేనుగా ఉండాలంటే నిజా నేను మర్చిపోవలసిన అవసరం నీకేమీ లేదా? ఒక డ్రామాలో క్యారెక్టర్తో చెప్పిస్తాడు షేక్స్పియర్, నీకు నిజమైన నేను కావాలంటే, యథార్థం కావాలంటే, వాస్తవం కావాలంటే, ఆ ఇమోర్టల్ స్టేట్, ఇమోర్టల్ అల్టిమేట్ ట్రూత్ నీకు రియలైజ్ కావాలంటే, ఆ నిజమైన నేను నీకు నిజంగా తెలియబడాలంటే, నిజ్యాన్ని నేను పోగొట్టుకోవాల్సిన అవసరం, నిజ్యాన్ని నేను మరిచిపోవలసిన అవసరం, నిజ్యాన్ని నేను తొలగించుకోవాల అవసరం నీకేమి లేదా? షల్ వి నాట్ ఫర్గెట్ ఫాలో సై, నిజ్యాన్ని నేను మరిచిపోవలసిన అవసరం నీకేం కనిపించడం లేదా? అదే నిజ్యాన్ని నేను తొలగించుకోవాలని గుర్తింపు నీకు రావటం లేదా? ఒకవేళ రాకపోతే నీకు నిజమైన నేను ఎలా తెలుస్తున్నాను నువ్వు ఆశిస్తున్నావు? షల్ వి నాట్ ఫర్గెట్ ద ఫాలో సై, దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్. ఒక డ్రామాలో క్యారెక్టర్ చెప్పిస్తాడు, వాళ్ళకు కూడా కొన్ని గేమ్సెస్ ఉన్నాయండి. మోస్ట్ రెస్పెక్టెడ్ సన్ ఆఫ్ ఇంగ్లాండ్ స్టాఫర్డ్, నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు స్టాఫర్డ్ కూడా వెళ్ళాను, మోస్ట్ రెస్పెక్టెడ్ సన్ ఆఫ్ ఇంగ్లాండ్. షల్ వి నాట్ ఫర్గెట్ ద ఫాల్స్ ఐ, ఇది మర్చిపోవలసిన అవసరం మీకేం కల్పించడం లేదా? ఆ నిజాన్ని మర్చిపోదాం తొలగించుకుందామని ప్రయత్నం రభంత కూడా మీరు చేయటం లేదు. నిజమైన నేను ఆశిస్తున్నారు, కనీసం దీన్ని మర్చిపోవడానికి కూడా ప్రయత్నం చేయటం లేదు. దాన్ని దీన్ని మర్చిపోకుండా దాన్ని ఎలా పొందుదామని మీరు అనుకుంటున్నారు? షల్ వి నాట్ ఫర్గెట్ ద ఫాల్స్ ఐ. నేను ఇంగ్లాండ్ లో మాట్లాడుతూ ఇది కోట్ చేశాను ఒకసారి, వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత, వాళ్ళందరూ వైట్ పీపుల్, వాళ్ళు వాడే పోయిట్ షేక్స్పియర్, వాళ్ళు వాడే ఆ మాట మళ్ళీ రిపీట్ చేయండి మళ్ళీ రిపీట్ చేయండి అంటున్నారు. వాళ్ళు వాడే షేక్స్పియర్, షేక్స్పియర్ మనవాడు కాదు, వాళ్ళు వాడే ఇంగ్లాండ్ వాడే. నీకు ఏది కావాలో, నీకు ఏది మంచిదో నీకంటే కూడా గురువుకు బాగా తెలుసు. నీకు ఏది ఏది తెలియపరిస్తే నీకు సుఖం కలుగుతుందో శాంతి కలుగుతుందో విషయం నీకంటే అని గురువు బాగా తెలుసు. గాడ్ నోస్ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ అస్. భగవంతుడికి మనకి ఏది కావాలో మనకంటే కూడా ఆయనకు బాగా తెలుసు. అంచేది నీకు ఆయన కటాక్షం ఉంటే, ఆయన అనుగ్రహం ఉంటే శాంతి అనేది పెద్ద విశేషం. ఆ శాంతి నేను వచ్చి వరిస్తుంది, శాంతి కోసం అన్ని విషయం చక్కర్లేదు. గురువు యొక్క కటాక్షం ఉంటే దేవుడు, గురువు కటాక్షం కూడా దేవుని కటాక్షం ఉండడే ఉంటుంది. గురువు వేరు దేవుడు వేరు కాదు, గురువు కటాక్షం ఉంటే ఆ శాంతి చుట్టూ అలంకరించబడతావు. నీ హృదయంలోని శాంతిని స్ఫురిస్తుంది, నీ హృదయంలోని ఆనందం నీకు స్ఫురిస్తుంది, హృదయంలోని సుఖం నీకు స్ఫురిస్తుంది గురువు అనుగ్రహం వల్ల. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమ, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. గాడ్ ఈజ్ కంపాషన్, గాడ్ ఈజ్ పీస్, గాడ్ ఈజ్ బ్లిస్. రాళ్ళ గుట్ట కింద కనిపిస్తున్నావు, కానీ నువ్వు అనుగ్రహ స్వరూపుడు, శాంతి స్వరూపుడు, దయా సముద్రుడు. గాడ్ ఈజ్ ఫర్గివ్నెస్, గాడ్ ఈజ్ కంపాషన్, గాడ్ ఈజ్ మెర్సీ, గాడ్ ఈజ్ నాలెడ్జ్, గాడ్ ఈజ్ విజడమ్. నువ్వు అన్ని ఇవే, కానీ ఉడికి రాళ్ల గొట్టలాగా కొండ, ఉడికే ఉడికే రాళ్ల గొట్టలాగా కొండ కింద ఒక జడ వస్తువు కింద కనిపిస్తున్నావయ్యా. కానీ నువ్వు జడ వస్తువా, ఈ రాళ్ల గొట్టవా, లేకపోతే నువ్వు కొండవా? నువ్వు కొండవో కాదు, రాళ్ల గొట్టవో కాదు, నువ్వు మెరిసి, నువ్వు కంపాషన్. ఒకవేళ మమ్మ మెరుగైన పొరపాటు చేస్తే ఫర్గవ్ చేసే స్వభావం కూడా నీకుంది. నువ్వు ఎదడం, నువ్వు నాలెడ్జి ఉన్నవే, ఎదడము నువ్వే, కానీ మాకు తెలియదు. కానీ ఉడికే కొండ గుట్ట, కొండ గుట్ట, ఇది కొండ, ఇది గిరని అనుకుంటున్నాం. ఏమిటి మీరు మా వంక చూడటం లేదు, ఎప్పుడు అటే చూస్తారు? భగవాన్ అడిగారు, ఎప్పుడు చూస్తే ఉడికి మేము పలకరిస్తే మా వంక చూస్తారు, మేము పలకరించకపోతే అటే కొండకి చూస్తారు, మేము పలకరిస్తే మా వంక చూస్తున్నారు. మీరు ఏదైనా మాట్లాడితే, మీరు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెబుతున్నారు. We gave replies to 30,000 questions. మీరు మాట్లాడితే మా వంక చూస్తున్నారు, మీరు ఏదైనా పలకరిస్తే మా వంక చూస్తున్నారు, కానీ ఎప్పుడు చూసినా మీ తలక అటే తిరిగి ఉంటుంది, మీ చూపు అటే తిరిగి ఉంటుంది. రోజు ఎవరినో చూస్తున్నారు మీరు. అంటే భగవాన్ ఏం చేసేవారంటే, మనం ఏదైనా పలకరిస్తే మా వంక చూసేవారు, మనతో మాట్లాడేవారు, తర్వాత ఆయన తెలియకుండా తలకాయ కొండంపై తిరిగిపోయాడు. ఆయన తెలియదు మామూలుగా ఈ తలకాయ ఇలా తిరిగిపోయి ఆ కొండంపై తిరిగిపోయాడు. వాళ్ళు అడిగారు, మీరు ఎవరిని చూస్తున్నారని. అంటే మనం ఏమంటాం, కొండను చూస్తున్నామంటాం. భగవాన్ ఏమన్నారంటే, నన్ను నేనే చూసుకుంటున్నాను, నేను కొండను చూస్తున్నాను, శివుణ్ణి చూస్తున్నాను, లేదు నన్ను నేనే చూసుకుంటున్నాను. అంటే ఆయన ఇక్కడ జోక్ కోసం చెప్పాడా? జోక్ కోసం చెప్పలేదు. ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా, ఆయన మహాసమాధి పొందినప్పుడు కూడా, ఆయనలోనే జ్యోతి, ఆ జ్యోతి స్తంభమే అయినా మళ్ళీ ఆ జ్యోతి వెళ్ళి అరుణగిరిలోనే ఐక్యమైంది. లక్షలాది మంది చూస్తా అంటే అంచేత నీ గురువు అనుగ్రహం ఉంటే, ఆ గురువు రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఆ గురువు నామాన్ని స్మరించుకుంటూ ఉంటే, నీకు ఏది నీకు నిజమేదో తెలియకపోయినా గురువుకి ఏది నిజమో తెలుస్తూ ఉంటుంది. ఎక్కడికి నేను తీసుకెళ్లాలో గురువుకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఆ కటాక్షం అంతా చూశావు, ఎంతో కొంత నువ్వు ప్రయత్నం చేస్తావు, కానీ గురువు యొక్క కటాక్షం, ఆ నిరిసి, ఆ కంపాషన్ ఏం చేస్తుందంటే, నీ మనస్సుకి ఒక నిశ్చల స్థితి, ఒక నిర్మల స్థితి, నిరావడంబర స్థితి, ఆ అనుగ్రహం యొక్క వేగం కలగజేస్తుంది. భయ్యా నీ మనసు యొక్క వాండరింగ్ చూసావు, నీ ప్రయత్నాల వాండరింగ్ నువ్వు ఆప్ చేయలేకపోతే, ఆ వాండరింగ్ ని, ఆ మైండ్ యొక్క వాండరింగ్ నువ్వు అరెస్ట్ చేయలేకపోతే, ఆ గురువు యొక్క కటాక్షం, గురువు యొక్క మెరిసి నీకు మనో నిశ్చలతని, మనో నిర్మలత్వాన్ని, ఆ మనస్సు శాంతిని, అనుగ్రహం వేగమే తీసుకొస్తున్నావయ్యా. నీ ఒక నీ అంతటి నువ్వు చేయలేకపోతే, కానీ రవంత ఉల్లంట చింతాకంత విశ్వాసమైన గురువు మీద నీకు ఉండాలి. ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ విల్ రిమెంబర్ యూ. ఈ మధ్య మంచిలో ఒక ముసలమ్మ గారు పోయారు. ఆవిడ ఇంకా 2 రోజులు పోతారనగా మంచిల నుంచి ఎవరు వస్తే, మామగారు ఎలా ఉన్నారో, ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంటుందని అడిగాడు. మళ్ళీ ఈవిడ వచ్చిన ఆవిడకి చెప్పారట, నాన్నగారు మీ గురించి అడిగారు. నాన్నగారు నేను నా గురించి అడగకుండా ఏం చేస్తాను, ఎప్పుడైనా నాన్నగారిని మర్చిపోతే కదా. నాన్నగారు నన్ను అడిగారు అడిగారు అంటున్నారు, అడగకుండా ఏం చేస్తారు, అడిగే తెరవలే. నేను ఎప్పుడైనా నాన్నగారిని మర్చిపోతే ఆయన అడిగితే నేను ఆశ్చర్యపోతాను. నేను ఎప్పుడు మర్చిపోలేదు అంటే అడిగే నాకేం ఆశ్చర్యం కలగటం లేదు, అడిగే తీరవలే. అరుణాచల మనసు స్మరించు వారలాహము నిర్మూలింతువు అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారలాహము నిర్మూలింతువు అరుణాచల. గిరిరూపమైనటి కరుణా సముద్రమ, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. గురురూపమై గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలును అరుణాచల. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. ఒకడవవు నిన్ను మాయమనరించి, ఒకడవవు ఒకడవవు నిన్ను మాయమనరించి వచ్చువారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల. ఏటీకి నిదుర, ఏటీకి నిదుర నన్ను ఇతరులు లాగగా, ఇది నీకు న్యాయమా అరుణాచల. సత్య జ్ఞానము లేని, సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేని ఒప్పుగా రావేల అరుణాచల. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచల.